ఆధ్యాత్మికతలో అనగా జీవించే కళలో, ద వే ఆఫ్ లివింగ్, అది మీరు గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికత అంటే వే ఆఫ్ లివింగ్. అంచేత అక్కడ మీరు గాయత్రి మంత్రం ద్వారా వే ఆఫ్ లివింగ్ నేర్చుకుంటారా? అల్లా అనేటటువంటి ఒక శక్తి కేంద్రం నుంచి శక్తి సంపాదించుకుంటారా? క్రైస్ట్ అనేటటువంటి వ్యక్తి యొక్క శక్తి కేంద్రం నుంచి శక్తి సంపాదించుకుంటారా? మీ ఇష్టం. ప్రశ్న, మీరు ఏ మతాన్ని పాటిస్తారు, ఏ భగవంతుణ్ణి నమ్ముతారు, అసలు భగవంతుణ్ణి నమ్ముతారా నమ్మరా అది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం కాదు, మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు, ఎవరిని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఆ మత ప్రవర్తకులకు ముఖ్యం కాదు. క్రైస్ట్ క్రిస్టియానిటీ, మహమ్మద్ ఇస్లాం. సరే, మనకి చాలామంది ఉన్నారు, శాంతాడు ఉంది, రాముడు కృష్ణుడు నుంచి మొదలెడితే అనేక యుగాల నుంచి, వీళ్ళెవరూ ముఖ్యం కాదు. అది ముందు మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్పండి, మతం ముఖ్యం కాదు, మతాన్ని మనకి అందజేసిన వాళ్ళు ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? నువ్వు ఎలా జీవిస్తున్నావు అది ముఖ్యం. అసలు నీ జీవితానికి ఒక మార్గం ఏదైనా ఉందా? నీ జీవితానికి ఒక విలువ ఏమైనా ఉన్నదా? ప్రస్తుతానికి మన జీవితానికి ఒక విలువ లేదు. అది దేని బట్టి తెలుస్తుంది? మనం ఉన్నా లేకపోయినా ఒకటే, నీకు ఇంపార్టెంట్, నువ్వు బతకటం అది వేరే విషయం. కానీ ఇతను లేకపోతే ఎలాగా, ఈమె లేకపోతే ఎలాగా మా జీవితాలలో అనేటటువంటిది లేదు. ఉండకపోతే బాగుందేమో అనే బాధ ఎక్కువగా ఉంది. చాలామంది కుటుంబాలలో వాతావరణం ఎలా ఉంటుంది అంటే, లేకపోతేనే బాగుందేమో, ఒక మానసిక ఒత్తిడికి అలవాటు అయిపోయి ఉంటుందని తప్ప, లేకపోతే అంత బ్లాస్ట్ అయిపోతుంది. ఇంతవరకు ఒప్పుకుంటున్నారా? మీరు ఎందుకు జీవిస్తున్నారు అలాగా అంటే, ఇట్ హ్యాస్ బికమ్ ఏ హ్యాబిట్, అలా ఉండటం అలవాటు అయిపోయింది. ప్రశ్న, మీరు జీవించటం లేదు, అదే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతే తప్ప, ఇటువంటి ఏ క్లాస్కి కూడా మీకు విలువ లేదు. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సంథింగ్ ఈజ్ డ్రాస్టికల్లీ రాంగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలలో ఏదో లోటు విపరీతంగా ఉంది. మామూలుగా కాదు, విపరీతమైనటువంటి లోటు ఉన్నది. ఒక వాక్యూమ్ ఉంది, ఒక శూన్యత ఉన్నది. దాన్ని నింపుకోవటానికి ప్రయత్నం చేస్తాం రకరకాలుగా. సినిమాలు చూసాం, వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సినిమా చూడటానికి టైం ఉండదు. మీరు అది అబ్జర్వ్ చేశారో లేదో, ఏ వెరీ సాటిస్ఫైడ్ మ్యాన్ సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గమనించారా మీరు లైఫ్లో? కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకోండి. పరీక్షలు అది అంతా అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత పార్టీ చేసుకుంటారు. ఎందుకు పార్టీ చేసుకుంటారో తెలుసా? ఎందుకు పార్టీ చేసుకుంటారంటే దాని తర్వాత ఏం చేయాలో తెలియక పార్టీ ఎందుకు? వి జస్ట్ డోంట్ నో వాట్ టు డూ. మరి అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయాలో తోచుకొని ఉన్నప్పుడు ఏం చేస్తాం మన ఇంట్లో? మీరు కాస్త గుర్తు చేసుకోండి, ఏం చేస్తాం? ఇంకొండి ఇంటికి వెళ్తాం. తోచకుండా ఉంటే ఇంట్లో పని పాట లేకుండా ఉంటే ఏం చేస్తాం? ఇంకొండి ఇంటికి వెళ్తాం. ఎవరింటికి వెళ్తాం? పని చేసుకుంటాను వాళ్ళ ఇంటికి వెళ్ళాం, పని లేని వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. అంతేత ఒక 20 మందో 30 మందో ఒక చోట చేరారనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ 20 మంది 30 మందికి పనిపాట ఏం లేదు. లాజిక్ కరెక్టేనా? మీకు అర్థమవుతున్నారు? మీరు చాలా గొప్ప అనుకుంటున్నారు. చేత రాత్రిలో ఎవరైనా చూస్తే మొన్న ఎప్పుడో పేపర్లు, మొన్నంటే 5 నెలల కిందట పేపర్లు, హైదరాబాద్ సిటీలు ఈ నైట్ డాన్సింగ్ నైట్ క్లబ్లు అవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఎక్కువైపోతుంటే పని పాట లేదు, నిద్ర రావటం లేదు. అసలైన ప్రాబ్లం అర్థమవుతే తప్ప సొల్యూషన్ రాదు. నువ్వు అది మూసేయటం వల్ల ఏమవ్వదు. నువ్వు మూసేయకపోతే, మూసేసాం అనుకోవాలంటే 7th సప్తజంగ్ రోడ్ అవుతుంది. పేరు విన్నారు? 7th సప్తజంగ్ రోడ్, అది సినిమా. ఏంటది తెలీదు. ఇంకా నేను చెప్పిన సినిమా పేరు తెలీదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఎవరికి తెలీదు? తెలీదా? ఒక సినిమా అతి త్వరలో రాబోతోంది. అదేంటంటే ఒక ఎంపీ వాడి తమ్ముడి చేత హత్య కారంపబడ్డాడు. ఆ ఎంపీ కొడుకు 7th సప్తజంగ్ రోడ్ అని అక్కడ ఆ ప్రమోద్ మహాజన్కి ఇల్లు ఇచ్చారు గవర్నమెంట్. ఇంకేంటే అతను మెంబర్ కనుక, పార్లమెంట్ మెంబర్ కనుక చచ్చిపోయాడు కనుక ఈ కొడుకుని ఏం చేద్దామన్నారు అక్కడే తీసుకెళ్లి బీజేపీ వాళ్ళు. మేము నిన్ను అతని బదులు దానికి వెళ్ళాడు ఆ వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? వెళ్ళి అక్కడ పార్టీ చేసుకున్నాడు. పార్టీ చేసుకుని ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిపోగానే ఎవరైతే వాడిని వాడి తండ్రి బదులు ఎంపీ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ముందు 5 ఖాళీ చేయి. నువ్వు మంచి సినిమా ప్లాట్ ఎవడైనా తీస్తాడు గ్యారంటీగా. చేత నేను ఫ్యూచర్ సినిమాలు కూడా చెప్తాను. కానీ ఇదంతా ఎందుకు? వాడు వచ్చింది ఎందుకు ఢిల్లీకి? తండ్రి ప్లేస్లో హీ వాజ్ బీయింగ్ గ్రూమ్డ్ చేసి అక్కడ ఏం చేశాడు? తాగాడు. మామూలుగా తాగాడా? కొకేన్ వేసుకుని తాగాడు. మీకు అర్థమవుతుందా? లైఫ్ ఎందుకు చెప్తున్నా అంటే గోల్లెస్ లైఫ్ అయిపోయేసరికి తండ్రి బదులు పోని ఒక పెద్ద పోస్ట్లో తెలుస్తున్నాడు కదా, హీ కుడ్ హ్యావ్ బికమ్ ఎనీథింగ్. అప్పుడు తాగుడు ఎందుకు తాగాల్సి వచ్చింది వాడికి? ప్లాన్ చేసుకోవచ్చు కదా, నేను యూత్ లీడర్గా మారుతాను, నేను ఇచ్చేస్తాను, దానికి బీజేపీ యూత్ అంది పిలిచి 7th సప్తజంగ్ రోడ్డుకి అందరూ 10th ఏంటది సోనియా గాంధీ జన్పథ్కి వెళ్తాం ఎందుకు? 7th సప్తజంగ్ రావచ్చు కదా అని ప్లాన్ చేసుకోవచ్చు కదా. అందరూ ఎక్కడికో వెళ్తాం ఎందుకు? శంబళ సంపద కేంద్రానికి రావచ్చు అని ప్లాన్ చేసుకోవచ్చు కదా. చెప్పిన తర్వాతన్నా మీకు ఎందుకు లైఫ్లో ఎంత పెద్ద క్లాసులు చెప్పినా వేస్ట్ అంటే, యూ డోంట్ హ్యావ్ ఏ గోల్ ఫర్ దట్ క్లాస్. మీకున్న గోల్స్ ఏంటి అంటే మెటీరియలిస్టిక్ సో కాల్డ్ కంఫర్ట్. సో కాల్డ్ కంఫర్ట్స్ అని ఎందుకంటానంటే ఆ కంఫర్ట్ ఉన్నంత మాత్రాన మీరు హ్యాపీగా ఉన్నారు అని అనిపించటం లే. మీకు ఏసీ రూమ్ ఇచ్చేసి మీరు అడిగినప్పుడల్లా తిండి పెడతాము, మీరేం చేయట్లేదండి, టీవీ కూడా ప్రొవైడ్ చేస్తాం అంటే మీరు ఎగిరి గెంతేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక 4 రోజులు తెలుస్తుంది మీకు ఏం లాభం లేదు. చెప్పింది అర్థమవుతుందా? ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నాను? నేను ఎంత గొప్పగా క్లాస్ చెప్పగలుగుతున్నాను అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంకేంటంటే నేర్చుకోదలుచుకున్నవాడు ప్రతి ఇన్సిడెంట్తోనూ నేర్చుకోవచ్చు. అందరూ చూసేటటువంటి ఇన్సిడెంటే సైంటిస్ట్ కూడా చూస్తాడు. కానీ వాడికి అందులో ఏం కనిపిస్తుంది? లాస్ ఆఫ్ నేచర్ కనిపిస్తాయి, ప్రకృతి యొక్క నియమాలు కనిపిస్తాయి. మనకేం కనిపిస్తాయి? మనకేదో అడ్డు తగులుతోంది అనిపిస్తుంది. అంటే ప్రకృతి యొక్క నియమాలు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేకపోతాయో అవి కష్టంగా ఉంటాయి. అర్థం చేసుకుంటే నియమాలు మారవు, వాటిని నువ్వు ఉపయోగించుకుంటావు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ద లాస్ ఆఫ్ లైఫ్ నేర్చుకోవాలి. మీరు జీవించేటటువంటి నియమాలు ఏమిటి, జీవించటానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఆ నియమాలు తెలుసుకున్నాక ఆ నియమానుగుణ్యంగానే జీవించాలి తప్ప లేకపోతే మీకు హ్యాపీనెస్ రాదు. ఉదాహరణకి న్యూటన్ అనేటటువంటి సైంటిస్ట్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని తెలిపాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, న్యూటన్ అనేటటువంటి సైంటిస్ట్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, గురుత్వాకర్షణ శక్తి ఉన్నది అని ఒక నియమం తెలిపాడు. ఏంటి గురుత్వాకర్షణ నియమం? ఏదైనా ఒక పదార్థాన్ని పైకి విసిరితే ఖచ్చితంగా అది కింద పడుతుంది. ఏరోప్లేన్ మీద మనం వెళ్తున్నాం, మరి పైకి కింద పట్టం లేదు కదా. మరి కింద పట్టం లేదు అంటే గురుత్వాకర్షణ నియమం ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్ట లేనట్ట? ఉంది కదా, గురుత్వాకర్షణ నియమం ఉంది. ఏరోప్లేన్ అయినా కింద పడాల్సిందే. మరి పట్టం లేదు, ఎందుకు పట్టం లేదు? ప్రకృతిలోని యాంత్రిక శక్తి అని ఇంకొక శక్తి ఉంది, మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ ఏం చెప్తుంది? బల ప్రయోగం చేసినప్పుడు స్థిరంగా ఉన్న వస్తువు కదులుతుంది. నువ్వు ఎంత ఎక్కువ బల ప్రయోగం చేస్తే అంత వేగంగా కదులుతుంది. వేగం ఎక్కువైనప్పుడు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించవచ్చు. ఇక్కడ ఏంటి, రెండు నియమాలు కాంట్రడిక్ట్ అవుతున్నాయి. అపోజిషన్లోకి వస్తున్న ఒకటి యాంత్రిక శక్తి, ఇంకొకటి గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి నిన్ను ఏం చేస్తుంది? కిందకి లాగుతుంది. యాంత్రిక శక్తి వేరుగా ఉంటే వేరే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు నియమాలు తెలిసినవాడు ఈ రెండు నియమాలని కలిపాడు. కలిపేసరికల్లా అసంభవాన్ని సంభవం చేసుకోగలిగాడు. ఎప్పుడు? రెండు నియమాలను కలిపితే. కలపాలి, ద లాస్ మస్ట్ బి మిక్స్డ్. ఏ నియమాన్ని ఏ నియమంతో కలపాలో తెలియాలి మీకు. తెలిస్తే ఏం జరుగుతుంది? మీరు ఊహించినటువంటి సంభావనలు మీ ముందుకు వస్తాయి. సైన్స్లో ఇదే కదా జరుగుతుంది. నియమాలు తెలుసుకుంటున్నాం, ఆ నియమాలను మనకి అనుగుణ్యంగా మలుచుకుంటున్నాం. కానీ ఆ మలుచుకునేటప్పుడు ఆ నియమాలు మారటం లేదు. నియమాలు మారిపోతున్నాయా? నియమాలు మారిపోతే కొంపలు అంటుకుండే. ఆ నియమాలు అలాగే ఉంటాయి కనుక మనం కావాల్సిన మార్పులు తెచ్చుకోగలుగుతున్నాం. ఇజ్ ఇట్ క్లియర్ టు ఆల్? అందరికి అర్థమవుతుందా? మళ్ళీ అర్థం చేసుకోండి, కొన్ని నియమాలు ఉంటాయి ప్రకృతిలో. అది భౌతిక నియమాలు కావచ్చు, ఇమోషన్కి సంబంధించినటువంటి నియమాలు కావచ్చు, మనస్సుకి సంబంధించినటువంటి నియమాలు కావచ్చు. మనిషి మూడు తలాల్లో జీవిస్తాడు. భౌతిక తలంలో జీవిస్తాడు, కోరిక తలాల్లో జీవిస్తాడు, ఆలోచన తలాల్లో జీవిస్తాడు. కోరికల్ని ఇమోషన్ అంటాం. కోరిక ఈజ్ అన్ ఇమోషన్. జత మనస్సు మూడు స్థలాల్లో జీవిస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతిక తలంలో జీవిస్తున్నాం. ఇప్పుడు మనం జీవిస్తున్నంతా కూడా భౌతిక తలంలో. ఇమోషనల్ తలంలో అంటే ఏంటి? కోరికల తలంలో. మనది అంటూ ప్రస్తుతం ఏం కోరికలు లేవు. మనకి ఇది కావాలి అనేటటువంటి కోరిక లేదు. ఏం లభిస్తే ఓకే. నేను చెప్తూ ఉంటాను చాలాసార్లు, నేను ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ క్లాస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ డే అడుగుతాను, ఎందుకు వచ్చారయ్యా మీరు అని. 99.9% జవాబు ఏంటి అంటే, నాకు ఎంట్రన్స్లో సీట్ రాలేదు. ఎంట్రన్స్లో సీట్ రాలేదు కనుక మీ క్లాస్కి వచ్చాను, లేకపోతే మీ క్లాస్కి ఎవడు వస్తాయా అని వాడు ఉద్దేశం. అది అలా చెప్పటం లేదు వాడు. కానీ వాడికి అర్థమవుతే ఆ మాట ఎప్పుడవుతే అన్నాడో వాడు, ఎందుకు వచ్చాడు ఎంట్రన్స్లో సీట్ రాలేదు. ఎంట్రన్స్లో సీట్ రాలేదు అంటే నువ్వు బీఎస్సీ జాయిన్ అయిపోయావు అంటే నీకు కోరిక లేదు. నీగా కోరికుంటే నువ్వేం చేస్తావు? మళ్ళీ చదువుతావు, మళ్ళీ చదువుతావు. లెట్ అస్ సీ ఏ ఛాన్స్. తల్లిదండ్రులు అంటారు, పిల్లలు అంటారు. తల్లిదండ్రులు కూడా మీరేదో పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు అనుకోరు. ఏదో రాయి వేసి చూద్దాం. అంటే కోరిక ఉన్నట్ట లేనట్ట? మీకు కోరికలు లేవు మీ జీవితాలలో, కానీ ఏమంటారు, నా కోరిక తీరలేదు అంటారు. మీ మాటలలో ఉన్నటువంటి ఆ కాంట్రడిక్షన్, మీ చేతలలో మీకు అర్థమవటం లేదు. మీకు ఏదైనా ఒక కోరిక తీరకపోతే యు ఆర్ ప్రిపేర్ టు అడ్జస్ట్ కాదా? నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఆ కోరిక తీవ్రంగా లేదు. అంచేత మనకి కోరిక తీర్చుకోవటానికి సంబంధించినటువంటి నియమాలు మనకి తెలియవు. దేర్ ఆర్ ఆల్సో లాస్. ప్రకృతిలో కోరిక తీర్చుకోవటానికి కూడా నియమాలు ఉన్నాయి. కొన్ని చాలా సింపుల్ రూల్స్ ఉంటాయి. ఏదైనా రూల్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఆలోచనల గురించి అసలు మనకి నియమాలు ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ యాక్సెప్ట్ చేసుకోండి, మనకి ఆలోచించటం రాదు. వీ డోంట్ నో వాట్ థింకింగ్ ఈజ్. డిజైర్డ్ థింకింగ్ ఉంది. డిజైర్డ్ థింకింగ్ అంటే ఏంటి? కోరికలు తీర్చుకోవటం ఎలా అని ఆలోచిస్తారు. కోరిక తీర్చుకోవటం ఎలా అనేది ఆలోచన కాదు, కోరిక తలానికి సంబంధించింది. అర్థమవుతుందా? చెప్పింది మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చే. ఆకలేస్తుంది, ఆకలేస్తుంది కనుక ఏం చేయాలి? ఏదో తినాలి. తినాలి కనుక ఏం చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఆకలి లేకపోతే రాదు మీకు. మీరు ఎప్పుడైనా చూశారో లేదు, ఆహారము, నిద్ర. నిద్ర అంటే అర్థం ఏంటి? పని చేయకుండా ఉండటం ఎలా అనేటటువంటి స్థితిని నిద్ర అంటారు. కళ్ళు మూసుకు నిద్రపోవటమే కాదు. నిద్ర అంటే ఏంటి అంటే, వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ, ఆలోచనారహిత స్థితి నిద్ర. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి, నిద్రపోవటం అంటే ఏంటి? నో థింకింగ్ అండ్ నో డిజైర్స్. కోరికలు లేవు, ఆలోచనలు లేవు. రాళ్ళకి కూడా కోరికలు ఉండవు, ఆలోచనలు ఉండవు. అంటే నిద్రాస్థితి ఈజ్ ఈక్వల్ టు ఎంటరింగ్ ఇన్ టు స్టోన్ కాన్షియస్నెస్. రాయిలాగా ఉండటాన్ని నిద్ర అంటాం. మెలకుగా ఉన్నారు, మీరు రెండే పనులు చేయగలరు. ఒకటి ఆకలైనా, లేకపోతే ప్రొక్రియేషన్ అయినా. మూడో పని చేత కాదు మెలకుగా ఉన్నవాడికి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ మనం చేసేటటువంటి పనులు కేవలము ఈ మూడు కేటగిరీస్లోనే పడతాయి. ఆహార, నిద్ర, మైథునం. ఇది కాక ఇంకొక రకమైనటువంటి ఆలోచన వస్తాయి. భయం, భయపడుతూ ఉంటాం. దాన్ని ఎలా ఎస్కేప్ అవ్వాలి అని తమాషా ఏంటో తెలుసా? 90% భయాలకి అసలు బేసిస్ ఉండదు. దానికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే ఎల్ఐసి. ఎల్ఐసిలో ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగస్తులు, ఇంతమందికి డబ్బులు. ఎల్ఐసి ఏజెంట్స్ దాని తర్వాత చాలా ఉన్నాయి. మేనేజర్స్ ఇంకా హయ్యర్ లెవెల్స్ రీజనల్ మేనేజర్స్ చాలా. వాళ్ళకి మామూలు జీతాలు ఏం కాదు. కార్లు, ఏసీ రూమ్స్ అవంతా ఇస్తున్నాం. ఇదంతా దేని మీద వస్తుంది? నేను చచ్చిపోతే నా కుటుంబానికి ఏమవుతుంది అనే భయాన్ని బట్టి వాడు మీ దగ్గర అది కట్టించుకున్నాడు. ఓకే, నిజంగా అది కరెక్టే అయి ఉంటే ఇంత పెద్ద సంస్థలో ఇంతమందికి వాడు జీతాలు ఇవ్వగలడా? కొంచెం ఆలోచించండి. వాడు మిమ్మల్ని భయపెడుతున్నాడు కదా. మీరు చనిపోయాక మీ కుటుంబం ఏమైపోతుంది, మీరేమైపోతారు అని మీరు భయపడతారో లేదో నాకు తెలీదు. కానీ వాడు చెప్పి నిజమే మీకు అంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది మీ మీద, అంచేత మీరు ఇది కట్టండి అని చెప్పటం వల్ల కొన్ని లక్షల మంది జీవించగలుగుతున్నారు. శాలరీలు ఆ డబ్బుతో ఇస్తున్నారు. వాళ్ళని పోషించడానికి మీరు అలా ఇచ్చుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ఎందుకు ఇచ్చుకుంటున్నారు? భయం. అంటే రాని సంఘటన ఏదో జరిగిపోతుంది అని భయపడి, అంటే మీ ఆలోచన విధానము, యువర్ ఎబిలిటీ టు థింక్ ఏ దిశలో వెళ్తుంది? రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. అర్థమవుతుంది? ఇక్కడ ఎవరు ఎల్ఐసి ఏజెంట్స్ లేరు కదా, ఉన్నా పర్వాలేదు. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను, థింకింగ్ అనేది నేచర్లో లేదు, ఎక్సెప్ట్ ఎ ఫ్యూ పీపుల్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ పీపుల్ విత్ ఎ గ్యాప్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులు ప్రతి సమాజంలోనూ ప్రతిసారి ఉండదు. ఓ 100 ఏళ్లకో, ఓ 200 ఏళ్లకో, 1000 సంవత్సరాలకో ఒకడు వస్తూ ఉంటుంది. వాడు చెప్పిన ఆలోచన విధానంలో ఈ మంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కమ్యూనిజం, ఈ మంది అంతా ఎవడి ఆలోచన విధానానికి అనుగుణంగా వెళ్తుంది? ఎవడు వాడు వ్యక్తి కార్ల్ మార్క్స్. కానీ తమాషా మీకు తెలుసా, కార్ల్ మార్క్స్ రాసిన డెస్ క్యాపిటల్ ఈ కమ్యూనిస్టులో చాలా తక్కువ మంది చదివి ఉంటారు. ఒరిజినల్ బుక్ ఎవరు చదవడం? హిందువులు ఎవడు గీత చదవనైతే ఉంటే అంతే, కానీ ఎవడు చదవడు, చదివినా పారాయణ చేస్తాడు, అర్థం చేసుకోడు. మైన్ క్యాంప్ పేరు విన్నారు ఎప్పుడైనా? హిట్లర్ రాసేది బుక్. ఆ బుక్ రాసిన తర్వాత హిట్లర్ ఫాలోవర్స్ చాలా మంది అయిపోయారు, ముఖ్యంగా హిట్లర్ జర్మనీలో ఉన్నటువంటి యూత్. లక్కీగా దాని కరెక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ లేదు కనుక బతికిపోయాం, కానీ ఉంటే మన వాళ్ళందరూ కూడా అసలు ఆ లైన్లో పడిపోయి ఉండేవాళ్ళు. చాలా అదృష్టం ఏంటంటే మనం ఆ పుస్తకం చదవలేదు, చదవకండి కూడా. ఇంతనే అనవసరంగా ఆ దారిలో పడిపోతారు, అది కరెక్ట్ దారి కాదు. పడిపోయాక నేను మిమ్మల్ని వెనక్కి తీసుకురాలేను. చెప్పిన ఈ పాయింట్ దేనికి చెప్తున్నాను మర్చిపోయాను నేను. ఒకడి ఆలోచన, ఆ ఆలోచన కొన్ని 100 సంవత్సరాల కిందట ఆలోచించబడినటువంటి ఆలోచన. ఇప్పటికీ కమ్యూనిజం ఇస్ ర్యాంపింగ్. రైతా తప్ప నేను ఆ విషయం గురించి మాట్లాడటం లేదు, ఆలోచన శక్తి గురించి మాట్లాడుతున్నాను, ద పవర్ ఆఫ్ థింకింగ్. అంచేత ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎంతమందిని ప్రభావితం చేస్తుంది అది గుర్తించండి. ఆలోచన శక్తి అంటే అది. అంచేత నీ ఆలోచన నీ పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అంచేత ఖచ్చితంగా అది ఆలోచన కాదు, అది అదేంటది, డిజైర్. ఆ డిజైర్కి ఆలోచనకి తేడా తెలిస్తే తప్ప యూ కెనాట్ స్టార్ట్ లివింగ్. మీకు తెలియాలి, డిజైర్ జరగకపోయినా పర్వాలేదు, కానీ ఆలోచించింది జరగకపోతే చాలా జరగకూడనివి జరిగిపోతాయి. ఏం జరుగుతాయి? ఐదర్ యూ డూ ఆర్ యూ డై. ఆలోచనలో ఉన్నటువంటి శక్తి అది, మీకు కరెక్ట్గా ఆలోచించటం వస్తే ఆ ఆలోచన జరగటమైనా జరుగుతుంది, లేకపోతే నువ్వు ఉండవు. నువ్వు ఉండకపోయినా ఏం అవ్వదు, ఆలోచన కంటిన్యూ అవుతుంది. రూసో పేరు విన్నారు ఎప్పుడైనా? రూసో డెమోక్రసీ జనకుడు. 18th సెంచురీలో 4 పేజీల ఒక పాంప్లెట్ రాశాడు ప్రపంచానికి డెమోక్రసీ చాలా అవసరము అని. ఆ పేపర్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ అందరూ కూడా స్వాతంత్రం గురించి, ఇంకా చాలా దేశాలు స్వాతంత్రం అవ్వలేదు, స్వాతంత్రం అయ్యా ఉన్నటువంటి దేశాల్లో అసలు ఆ దేశ సంస్కృతి గురించి ఓ అంటే ఢమ్రాది ఎవరికి. ఉదాహరణ హిందూ, స్వాతంత్రం అవుతే మనకు వచ్చింది, కానీ మన కల్చర్ అంటే ఏంటో మనకి తెలియదు. మన కల్చర్ అంటే మీరేం చెప్తారు, దేవాలయానికి వెళ్ళటం, బొట్టు పెట్టుకోవటం. అందువల్ల బొట్టు పెట్టుకుని కిరీటం పెట్టుకుని చేతిలో మురళి పట్టుకుంటే వాడు దేవుడు అయిపోతున్నాడు. ఎందుకంటే మీ దృష్టిలో హిందూ కల్చర్ అంటే ఏంటి? బొట్టు పెట్టుకోవటం. అంతే కృష్ణుడు అంటే ఎవడు? కృష్ణుడిలాగా జీవించేవాడు కాదు, కృష్ణుడిలాగా వేషం ఇస్తే చాలు. అసలు ఆ కాన్సెప్ట్లో మన ఆలోచన సరళిలో ఎంత ఘోరమైనటువంటి తప్పిదనం జరుగుతుందో. యు లైక్ ఎన్ యాక్టర్ ఫర్ హిజ్ యాక్టింగ్, కానీ వాణ్ణి కృష్ణుడు చేస్తే అనుకోలేవు. కారణం ఏంటి? నీ ఆలోచనలో కృష్ణుడు అంటే అంతే, అంతకంటే పెద్ద నీలం రంగు పూత వేసేసుకోవాలి, నెమలి పించం వండి పెట్టేసుకోవాలి, మురళి వండి పెట్టేసుకోవాలి, కృష్ణుడు అయిపోతాడు. ధనుర్బాణాన్ని పట్టుకుంటే రాముడే. ఆ రోల్ ప్లే చేసి ఆ ఇమోషన్స్ నీలో రేకెత్తించగలిగినందుకు గివ్ హిమ్ క్రెడిట్ కదా. కానీ వాడు ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని చీఫ్ మినిస్టర్ 9 నెలల్లో ఎందుకు అయిపోగలిగాడు? బికాస్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ థింకింగ్. అటువంటి ఒక వ్యక్తి నిజంగా దేశాన్ని పాలించగలడా? డజ్ హీ నో ఇట్? ఒక మంచి సినిమాలో మంచి డాక్టర్ వేషం వేసిన వాడి చేత మీకు సీరియస్గా ఉంటే ఆ యాక్టర్ ఇంటికి వెళ్ళిపోయి ఆపరేషన్ చేయించుకుంటారా? చేయించుకుంటారా? చేయించుకుంటారు. కానీ మనం ఏం చేసాం? రాష్ట్రాన్ని అప్పగించేసాం. రైటా తప్ప అతనికి ఆ క్యారెక్టర్ ఉందా లేదా దాని గురించి నేను మాట్లాడుతుంది. మనకి ఆలోచించడం వచ్చా రాదా అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అనమాట. యూ డోంట్ నో హౌ టు థింక్, హూమ్ టు ఓట్, హౌ టు ఓట్. ప్లస్ అన్నిటికంటే పెద్దది ఏంటి అంటే అసలు ఓటింగ్ చేయనీకంటే చాలామంది వెళ్ళరు. రిగ్గింగ్ అది ఎందుకు జరగవుతుంది అంటే 100% ఓటింగ్ ఉంటే అసలు రిగ్గింగ్ జరిగే ప్రసక్తే లేదు. అసంభవం. రిగ్గింగ్ ఎలా అవుతుంది 100% ఓటింగ్ ఉంటే? రిగ్గింగ్ ఎందుకు చేయగలుగుతున్నారు? ఆ ఓటింగ్ వెళ్ళరు కనుక ఓకే, నీ బదులు ఎవడో వేస్తే వేసుకొని నాకేంటి అనే స్థితిలో ఉన్నారు. మీరు ఆలోచన స్థితి, యూ జస్ట్ డోంట్ కేర్ హూ కమ్స్ యాజ్ ఎ లీడర్ ఫర్ యూ, ఈవెన్ దో యూ లివ్ అండర్ హిస్ గైడెన్స్. ఫలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్, ఫలానా పార్టీ పవర్లోకి వస్తే చచ్చినట్టు మీరు వాళ్ళ ఆలోచన విధానానికి జీవించాలి. కానీ మీకు అసలు బాధే లేదు. ఎందుకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను నేను? ఆలోచించటం లేదు మనం అని మీకు ముందు అర్థమైపోతే చాలా మంది కూర్చొని నేను ఆలోచిస్తున్నాను అంటాడు. వాడు ఆలోచించటం లేదు, వాడు వర్రీ అవుతున్నాడు. వర్రీకి ఆలోచనకి తేడా తెలియదు మీకు. అందుకే ఎప్పుడైనా ఒక బుక్ చదువుకోండి. నేను ఇప్పుడు చాలా పుస్తకాలు చెప్తూ ఉంటాను, ఎవరు ఆ పుస్తకాలు కొనుక్కోరు. డేల్ కార్నీ అని ఒక వ్యక్తి ఉన్నాడు, హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని ఒక బుక్ రాశాడు. హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. నేను చాలా ఆలోచిస్తున్నాను, నీకేం తెలుసు నేను ఎంత ఆలోచిస్తున్నాను అంటారు పేరెంట్స్, చిల్డ్రన్, వాళ్ళు వీళ్ళు అందరూ. కానీ మీరేం ఆలోచించటం లేదు, వర్రీ అవుతున్నారు. వర్రీ అవటానికి ఆలోచనకి తేడా అర్థం చేసుకోండి. థింకింగ్ ప్రాసెస్ వర్రీ అంటే అర్థం ఏంటంటే కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఉండదు. సొల్యూషన్ గురించి ఆలోచించరు మీరు. ఇలా అవుతుంది, ఇలా అవుతే ఇలా అవుతుంది, ఇలా అవుతే అలా అవుతుంది, ఇలా అవుతే అలా అవుతుంది, అంతా నెగిటివే, అంతా నెగిటివే. అది వరీయింగ్. ఇంకా రాత్రి పడుకుంటారు మీరు, వరీ అవుతూ ఉంటారు. వరీ కాదు కావాల్సింది. మీరేం చేయాలి? యూ షుడ్ థింక్ హౌ టు సాల్వ్ ఇట్. అది బ్రాహ్మీ శక్తి అని నిన్న చెప్పాను గాయత్రి మంత్రంలో. క్రియేటివిటీ, థింక్ క్రియేటివ్లీ. సృజనాత్మక ఆలోచనలు మనకి రావాలి. సృజనాత్మకమైనటువంటి ఆలోచన ఒక డ్రాప్, ఒక కణం ఎక్కడున్నా ప్రపంచంలో అది నశించదు, అది గ్రో అవుతూ ఉంటుంది. దానికి నేను ఈ ఉదాహరణలన్నీ ఇస్తూ వచ్చాను. రూసో, డెమోక్రసీ, కార్ల్ మార్క్స్, కమ్యూనిజం, హిట్లర్ది మైన్ క్యాంఫ్, మైన్ క్యాంఫ్, నాజిజం, మెయిన్ ఎంఏఐఎన్ కేఏఎంపిహెచ్ఎఫ్. జర్మన్ అమ్మా, నా చరిత్ర అని అర్థం జర్మన్ భాషలో దాన్ని, మై ఆటోబయోగ్రఫీ అని అర్థం. చెప్పింది అర్థమవుతుంది? ఏం చెప్తున్నాను, ఒక ఆలోచన కనుక ఉంటే అది గ్రో అయిపోతుంది ఆటోమేటిక్గా. వాడున్నా లేకపోయినా 4 పేజీలు రాశాడంతే అది ఒక ఆర్టికల్. రూసో, ఇయర్ గుర్తులేదు, 1853లోనే. ఇప్పుడు డెమోక్రసీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యుమానిటీ. ఇప్పుడు మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం కదా, డెమోక్రటిక్ నార్మ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. రూసో అది చెప్పడం కూడా మీకు తెలియకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ప్రశ్న ఎవడు చెప్పాడు అన్నది కాదు. ఆ ఆలోచన శక్తివంతమైన ఆలోచన. శక్తివంతమైన ఆలోచన అంటే ఏంటి? కోరిక,
భౌతిక అపేక్షతో కలియకుండా ఉన్నది శక్తివంతమైన ఆలోచన. ప్యూర్లీ మెంటల్, అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్. వాడు డెమోక్రసీ గురించి రాసినప్పుడు అసలు డెమోక్రసీ గురించి ఎవరికి తెలియదు, ఇట్ ఇస్ ఓన్లీ అన్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. నాజీజం అంటే ఏంటి అంటే, హ్యుమానిటీలో 90% ఆఫ్ ద హ్యుమానిటీ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్ లైక్ యానిమల్స్ అని అతని ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? హిట్లర్ ఉద్దేశం. అదే నాజీజం. ఎంత మనకి ఒళ్ళు మండుతుందో. ఏమన్నాడు? 90% షుడ్ బి ట్రీటెడ్ లైక్ యానిమల్స్. కానీ మీ జీవిత విధానం అది ప్రూవ్ చేస్తుందో లేదో ఒక్కసారి మీరు కోపం తెచ్చుకోకుండా ఆలోచించాలి. ఆర్ వీ నాట్ యానిమల్స్? దేనితో మనం మూవ్ అవుతున్నాం? భయంతో మూవ్ అవుతున్నాం. అది జంతు లక్షణం. భయపడటం అనేది జంతువుల లక్షణం, మనుషుల లక్షణం కాదు. దానికి పెద్ద ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు టీవీలో ఏదో వస్తుంది టెర్రరిజం, ఏదో భయపడకు ఏమో ఏదో వస్తుంది యాక్సిడెంట్. మీరు టీవీలు చూడరు, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు టీవీలు కూడా చూడటం రాదు మీకు. నేను టీవీలో ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒకటి హిస్టరీ ఛానల్ చూడండి అని చెప్పాను, ఎవడు చూడటం మొదలెట్టుండడు ఎవడు. ఎందుకంటే చెప్పాను కదా, కొడతానంటే గ్యారంటీగా చూస్తారు. ఎలా అర్థం? హిస్టరీ ఛానల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పాను నేను. చూస్తున్నారు ఎవరైనా? లేదుగా. అందులో ఇప్పుడు భయపడకు అనే ఏదో వస్తుంది నాకు, ఇంగ్లీష్ సీరియల్. పావున్ మింగేసి ఒంటి నిండా పావుని వాటిని అమ్మాయ ఫియర్ ఫ్యాక్టర్ ఏక్స్ అని ఏదో ఒకటి. అంటే ఏంటి, అక్కడ భయపడకుండా ఉండటం చూపిస్తున్నాడా లేదా? కానీ ఆ భయపడకుండా ఉండేటటువంటి వాడు భయపడటం లేదు. కానీ ఫర్ వాట్ పర్పస్ దే ఆర్ డూయింగ్ ఇట్? అంచేత అక్కడ ఆలోచన రహస్యం కనిపిస్తుంది. ఫియర్ ఫ్యాక్టర్ క్రాస్ చేస్తున్నారు, ఓకే. కానీ భయం లేకుండా చేసే ఆ పని ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకు చేసామనుకో, పెద్ద లక్ష్యం మనిషిది, లేకపోతే అదే యానిమలే. ఏంటి అక్కడ? ఫియర్ ఫ్యాక్టర్ కాదు, గడ్డి పెట్టిన గుర్రం పరిగెడుతుంది. తెలుసా మీకు? నాకు మరి ఇక్కడ తెలియదు కానీ నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే, గుర్రానికి కళ్ళలు కనిపించి ఒక కర్రకి పచ్చిగడ్డి పెట్టి ముందు పెడతారు. గుర్రానికి పచ్చగడ్డి కనిపిస్తూ ఉంటుంది. అంచేత అది ఏం చేస్తుంది? పరిగెడుతూ ఉంటుంది. అంచేత ఒకవేళ ఫియర్ ఫ్యాక్టర్ కాకపోతే ఇంకోటి ఏంటి ఫ్యాక్టర్? ఆహారం. నేను ఈ ఫిట్స్ సర్కస్ ఫిట్స్ అది చేస్తే పేరు వస్తుంది, అదొక ఆహారం. అహంకారానికి ఆహారం, డబ్బు వస్తుంది, అదొక ఆహారం. పాయింట్ అర్థమవుతుందా? చెప్పింది ఏంటో అర్థమవుతుంది. మీరు చేసేటటువంటి పెద్ద పెద్ద సర్కస్ ఫిట్స్ ఆలోచించి చేయరు మీరు. అదొక రకమైన ఆహారం. ఇట్ ఈజ్ సబ్ టైప్ ఆఫ్ ఫుడ్. అది లేకపోతే కొంతమంది బతకలేరు. కొంతమందికి చప్పట్లు లేకపోతే బతకలేరు. బ్రహ్మానందం ఏదో సినిమాలో వాడు ట్రైన్లో వెళ్తూ ఉంటాడు గార్డ్. అంచేత వాడు ట్రైన్ వెళ్తున్నట్టుంటే తప్ప తినలేడు, తాగలేడు. అంచేత ఇంట్లో కూడా ఏం చేసుకున్నాడు? ఏ సినిమా అది? ఆ ఒక్కటి అడక్కు అదనమాట. ఆన్సర్ కాపీడా? ఓకే. చెప్పింది అలవాటైపోయి మీకు, అది అలా జీవించడం అలవాటైపోయి అది కావాలనే తప్ప అది దేనికి అన్నది ఆలోచించటం లేదు మీరు. ఈ గాయత్రి మంత్రంలో ఈ మూడు ప్లేన్స్కి కావలసినటువంటి ఆలోచన నియమాలు ఉన్నాయి. అందుకు ఇది చెప్తున్నాను. ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి ఈ మంత్రము. తత్సవితుర్వరేణ్యం అనేటటువంటిది ఆల్ మెటీరియలిస్టిక్ సైంటిఫిక్ లాస్కి ఆధారము. యాజ్ ఎ సైంటిస్ట్ అథారిటీతో నేను చెప్తున్నాను. ఎవ్రీ ఫిజికల్ ప్లేన్ లా, అది కెమికల్ లా కావచ్చు, ఫిజికల్లా కావచ్చు, బయోకెమికల్లా కావచ్చు, జువలాజికల్లా కావచ్చు, అదన్నీ కూడా తత్ సవితుర్ వరేణ్యం అనేటటువంటి దాంట్లో ఉన్నాయి. ఫిజికల్ ప్లేన్ లాస్, ఇమోషనల్ ప్లేన్ లాస్, భర్గో దేవస్య ధీమహి, ఇమోషనల్ ప్లేన్లో ఉండేటటువంటి నియమాలన్నీ కూడా ఈ 8 అక్షరాల్లో ఉన్నాయి. మెంటల్ ప్లేన్ ధియో యోనః ప్రచోదయాత్. ఆ యాంగిల్లో ఈ గాయత్రి మంత్ర సాధన చేయాలి. మీరు ఉత్తినే కూర్చుని మేము భూర్భస్వత సూర్యవాణి భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ అంటే ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి మీ యానిమల్ కోరికలు తీరుతాయి. తిండి లేని వాళ్ళకి తిండి వస్తుంది, భయం ఉన్న వాళ్ళకి భయం పోతుంది. భయం అంటే రోగాలు ఉన్నటువంటి, రోగం అంటే భయమే కదా, ఏమవుతుందని. చేత ఫిజికల్ ప్లేన్లో ఉండేటటువంటి యానిమల్ ఇవి మీరు ఈ మంత్రాన్ని కూర్చుని రోజుకి 10 ఎవరైనా చేస్తే ఒక 1 లోపల ఇంకా వాడికి ఫిజికల్ ప్లేన్లో కోరుకోవలసిందే ఉండదు. కానీ నేను రోజుకి 1 చేస్తాను, 3 చేస్తాను చెయ్యి, అంతే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ గ్యారంటీ. 1 ఒక్కసారి గాయత్రి మంత్రం అన్నా కూడా అంతే రిజల్ట్ వస్తుంది. అంతే అంటే ఏంటి, దానికి తగిన రిజల్ట్ వస్తుంది. పాయింట్ అర్థమవుతున్నా నేను చెప్పింది. ఏం చెప్తున్నాను, గాయత్రి మంత్ర సాధనకి స్టెప్స్ చెప్తున్నాను. స్టెప్స్ చెప్తే ఏం చెప్పాను, మన జీవితము 3 విభజింపబడి ఉన్నది, ఫిజికల్, ఇమోషనల్, మెంటల్. ఫిజికల్ లాస్ ఉన్నట్టే ఇమోషనల్ లాస్ ఉన్నాయి, మెంటల్ లాస్ ఉన్నాయి. చెప్తున్నది జాగ్రత్తగా అవగాహన చేసుకుని దీన్ని పాటించటానికి తగిన గ్రూప్గా ఏర్పడండి మీరు. అప్పుడు నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతా. మీరు ఫిజికల్ లాస్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. సైంటిస్టులు ఫిజికల్ ప్లేన్లో 5 తత్వాల మీద ఆధిపత్యం సంపాదించేశారు ఫిజికల్ లాస్తో. అంచేత ఫిజికల్ లాస్లో ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏం లేదు, దాన్ని ఉపయోగించుకోవటమే. దాన్ని ఉపయోగించుకోవటానికి ఒక ఫార్ములా ఉంది, ఆర్గనైజేషన్, ఫ్యాక్టరీస్, స్కూల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, మున్సిపాలిటీస్, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ న్యాచురల్ లాస్. మున్సిపాలిటీ ఏం చేస్తుంది, నీ శరీరంలో ఉన్నటువంటి పనికిరానటువంటి పదార్థాలను ఎలాగ బయటికి తీసుకువెళ్ళటానికి ఒక సిస్టమ్ ఉన్నదో, మున్సిపాలిటీ వాషింగ్ సిస్టమ్ మన బాడీలో ఎలా ఉన్నదో దానినే ఎగ్జాక్ట్గా అది ఇమిటేట్ చెయ్యాలి. చేయలేకపోతుంది అది. మన బాడీలో ఇప్పుడు మలమూత్రాలు ఉంటాయి కదా, కానీ వాసనలు ఏమైనా వస్తున్నాయా? వాసన ఏం రావటం, బయటకు వచ్చాక వాసన వేస్తుంది. లోపల ఉన్నంత వరకు పక్కపక్కనే కూర్చుని ఉంటాం, లోపల మలమూత్రాలు ఉన్నాయి కదా, వాసన ఏయటం లేదు కదా. నేచర్లో మన బాడీలో ఈ మున్సిపల్ సిస్టమ్ ఎలా ఉందో అదే మున్సిపల్ సిస్టమ్ మన సిటీస్లోను వాటిలోనూ కాపీ కొట్టాలి. కాపీ కొట్టకపోవటం వల్ల ఏమైపోతుంది, ఇంకా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత మనం పెట్టుకునేటటువంటి ఫిజికల్ లాస్ ఉన్నాయి, ఈ మున్సిపాలిటీ నేచర్లో ఉన్నదే. అర్థమవుతుందా, నేచర్లో ఉన్నటువంటి ఆ క్లీనింగ్ ప్రాసెస్సే వీఆర్ ఇమిటేటింగ్. కెమెరా దేన్ని ఇమిటేట్ చేస్తున్నావు, కానీ కన్నులో ఉన్నటువంటి గొప్పతనం నువ్వు ఎంత పెద్ద కెమెరా తయారు చేసినా ఇంకా రాదు. నో సైంటిస్ట్ కెన్ ప్రస్తుతానికి చేయలేడు. టెలిఫోను, మొబైల్స్ ఇవంతా దేని మీద బేస్ అయి ఉన్నాయి కదా. కంప్యూటర్ దేని మీద ఆధారపడి తయారవుతుంది. అంచేత నువ్వు ఏదో చాలా గొప్పగా సైంటిస్ట్గా నేను చాలా డెవలప్ చేసేస్తానంటున్నావు తప్ప, మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఏ సైంటిస్ట్ అయినా మన హ్యూమన్ బాడీలో లేనటువంటి మెషిన్ని తయారు చేయలేడు. చేయలేడు. ఏది చేసినా మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటిదే తయారు చేయాలి. దానికి తగినటువంటి సైంటిఫిక్ లాజ్, నేచర్లో ఉన్నటువంటి లాజ్ సైన్స్ డిస్కవర్ చేసేసింది. కానీ సైన్స్ డిస్కవర్ చేయని ఇంకో టూ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏంటవి? ద ఫీల్డ్ ఆఫ్ ఎమోషన్, ద ఫీల్డ్ ఆఫ్ మైండ్. ఈ రెండు ఫీల్డ్స్లో ఎందుకు సైంటిస్టులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే, నువ్వు ఎన్నుకున్న రోల్ మోడల్ తప్పు. సైకాలజీ బాగా డెవలప్ అవుతున్న సైన్సే కాదన్ను తెలుసు కదా మీకు. సైకాలజీ ఒక పెద్ద ఎంఏ సైకాలజీ. ఇప్పుడు సైకాట్రిస్ట్స్ కూడా ఉన్నారు. సైకాట్రిస్ట్స్ అంటే ఎవరు? మీ మనస్సుల్ని బాగు చేసేవాడు, అంతేగా. శరీరాన్ని బాగు చేసేవాడు డాక్టరు, మనస్సుల్ని బాగు చేసేవాడు సైకాట్రిస్ట్. కానీ అన్ఫార్చునేట్గా ఈ డాక్టర్లకి సైకాట్రిస్ట్కి వాళ్ళు కనిపెట్టే నియమాలన్నీ కూడా డిసీజ్డ్ పర్సన్స్ మీద ఆధారపడి వచ్చినటువంటి నియమాలు. చెప్పింది అర్థమైందా మీకు? ఒక సైకాట్రిస్ట్ ఏదైనా పట్టుకుంటే దేని మీద పట్టుకున్నాడు? ఒక డిసీజ్డ్ బ్రెయిన్, ఒక పారలైజ్డ్ బ్రెయిన్. ఎందుకు పారలైజ్ అయింది అని పట్టుకుంటున్నాడు వాడు. కానీ ఈ ఫలానా బ్రెయిన్ సెంటర్లో ఈ చేతులు కాళ్ళు కదిపే సెంటర్లు ఉన్నాయి అని అప్పుడు పట్టుకున్నాడు వాడు. అంటే వాడు హెల్దీ బ్రెయిన్ పట్టుకుని ఆ రూల్స్ పట్టుకోలేదు. వాడు ఏ బ్రెయిన్ పట్టుకుని పట్టుకున్నాడు? రోడ్డుని, రోగిని పట్టుకుని చేశాడు. రోగికి వచ్చేటటువంటి నియమాలు గ్యారంటీగా అసంపూర్ణమైనటువంటి నియమాలే అయి ఉంటాయి, ఇన్కంప్లీట్ నియమాలే అయి ఉంటాయి, బికాజ్ దే ఆర్ ఎట్ ఫాల్ట్. దాన్ని పట్టుకుని పెద్ద సైన్స్ అని చెప్పి మన మీద అది రుద్దుతున్నారే, అది రుద్దించుకుంటున్నామే మనం, అది మూర్ఖత్వం అని అర్థం అవ్వాలి. డయాబెటీస్ వాళ్ళు షుగర్ తినకూడదు ఒప్పుకుంటాం, డాక్టర్ని కనిపెట్టారు. కానీ దట్ ఫూల్ ఆఫ్ ఏ డాక్టర్ హెల్దీగా ఉన్న మనిషి దగ్గర షుగర్ తినకూడదు అంటే ఏమనాలి? ఇంకా అర్థమవుతుందా? ఏమైనా షుగర్ తింటే డయాబెటీస్ వస్తుందా? ఆస్క్ ఎనీ డాక్టర్. షుగర్ తింటే డయాబెటీస్ రాదు. ఏది తింటే ఇందువల్ల డయాబెటీస్ వస్తుంది? మీ ఇన్సులిన్ పాడవుతాయి, మీ ప్యాంక్రియాస్ పాడవుతాయి, మీ స్ప్లీన్ పాడవుతాయి కదా. షుగర్ తింటే స్ప్లీను ప్యాంక్రియాస్ పాడవుతాయని అంటే అసలు ప్రపంచంలో షుగర్ ఉత్పత్తి ఆపేయాలి కదా. లాజిక్ అర్థమవుతుందా? ఉప్పు కారం తింటే బీపీ వస్తుంది, రాదు. బీపీ ఉన్నవాడికి బీపీ ఎక్కువ అవుతుంది ఉప్పు కారం తింటే. ఇంచేత బీపీ లేనివాడు ఏం చేయాలి? వాడిష్టం, వాడికి ఇష్టం అయితే తింటాడు, లేకపోతే నాకు బీపీ వస్తుంది షుగర్ వస్తుంది అని తింటాం మానేసి ఈ మూర్ఖుడు. అలా తినమని చెప్పే డాక్టర్ ఇద్దరు ఎవరు? బ్రెయిన్లెస్ ఫెలోస్. కానీ బ్రెయిన్లెస్ ఫెలోస్ ఆర్ లీడింగ్ ద సొసైటీ, ద డాక్టర్స్ ఆర్ లీడింగ్ ద సొసైటీ. వాళ్ళు చెప్తే రైట్. వాళ్ళు చెప్పింది ఎవరికి రైట్? డిసీజ్డ్ పర్సన్కి రైట్. ఇంచేత దే నో ద లాస్ ఆఫ్ డిసీజెస్, దే డోంట్ నో ద న్యాచురల్ లాస్. ఆ న్యాచురల్ లాస్ తెలిసినటువంటి, ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు లేదో, సత్యనారాయణ రాజు గారు ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్స్కి ఆవిడ వెళ్ళాడు. నేను చెప్పినా వెళ్ళరు. మీరు ఆ విధమైనటువంటి ఆహారం తీసుకోమని చెప్పినా వెళ్ళదు. అప్పుడు నేనేం చేశాను? మరి మీరు వినలేదని మిమ్మల్ని కోంపడితే లాభం లేదు కదా. అంతేత సంజీవిని అని, సంజీవిని అంటే ఇమ్మోర్టల్ లైఫ్, దాన్ని మిల్లిమిల్లిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ డాక్టర్స్ యొక్క ఈ అన్వాంటెడ్ కంట్రోల్ ఓవర్ హ్యూమన్ సొసైటీ మస్ట్ గో. రోగులే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, కానీ నిరంతరము మాకు రోగం వస్తుంది అందువల్ల మేము రోగులు తిన్న తిండి తింటాము అనే మూర్ఖత్వం నుంచి బయటపడేటటువంటి సమాజాన్ని మనం తీసుకురావాలి. పాయింట్ అర్థమవుతుందా? ఫాస్ట్ ఫుడ్ తింటే మీకు రోగాలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి రోగాలు? అమెరికా వాళ్ళల్లో ఫాస్ట్ ఫుడ్ తింటారు లేదా వాళ్ళు? చెప్పండి. ఊవార్ను తింటున్నారు కదా. ఆర్ దే నాట్ హెల్దీ? ప్రాబ్లమ్ ఓవర్ హెల్దీ దేన్ ఎల్స్? అంచేత మన హెల్త్ హెల్త్కి ఫాస్ట్ ఫుడ్ కాదు కారణం, ఎన్విరాన్మెంట్. దాని మీద మీరందరూ కాన్సన్ట్రేట్ చేయకుండా గవర్నమెంట్ చేయాలంటే ఎందుకు చేస్తుంది? గవర్నమెంట్ ఎలా చేస్తుంది మీరు వినకపోతే? ఓత్తనే కబుర్లు చెప్తారంటే, బస్సులో వెళ్తూ పక్కన ఎవడైనా సిగరెట్ తాగుతూ ఉంటే నువ్వు సిగరెట్ తాగొద్దు అనలేవు. నువ్వు అమెరికాలో ప్యాసివ్ స్మోకర్స్ వల్ల, ప్యాసివ్ స్మోకర్స్ అంటే ఏంటో తెలుసా మీకు? తాగుతున్న వాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఒకడు తాగుబోతూ సిగరెట్ తాగుబోతూ తాగుబోతూ అంటే ఇంకో తాగుబోతూ కూడా ఉన్నారు, కానీ నేను దాని గురించి ప్రస్తుతం మాట్లాడటం లేదు. లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్, సిగరెట్ స్మోకింగ్ ఫ్యామిలీలో ప్యాసివ్ స్మోకర్స్కి తొందరగా వస్తున్నట్టు అనుమానం అని చెప్పారు వాళ్ళు. సైంటిఫిక్ రీసెర్చ్, మీ సైంటిస్ట్ చెప్పిందే, మీరు దేవుడి మీద ఆధారపడమో వాళ్ళు దేవుళ్ళు అంటున్నారు, వాళ్లే చెప్తున్నారు. ఇంట్లో ఎవడైనా స్మోకర్ ఉంటే, నిండా ములిగిన వాడికి చలి ఉండదు కదా, అంతేత వాడికి క్యాన్సర్ వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ పక్కన ఉన్నారే కుటుంబంలో సభ్యులు వాళ్ళ గ్యారంటీగా క్యాన్సర్ వస్తుంది అని రీసెర్చ్ పేపర్ నిన్ననో మొన్ననో చదివాను. ఇంట్లో మీరు కొట్టలేరా మీ వాళ్ళని? బయట వాళ్ళని కొడితే వాడు గుండా మిమ్మల్ని కొట్టేస్తాడని మేము చెప్తే వింటాం లేదండి. మీకు ఏదైనా కోరిక ఉంటే మీ ఆయన ఎవడో వినకపోతే ఆయనకి తెలియకుండా ఆ కోరికలు మీరు ఎలా తీర్చేసుకోగలుగుతున్నారు? తెచ్చుకుంటున్నారా లేదా? పోపుల డబ్బాలు ఉంటాయి కొన్ని, స్పెషల్ డబ్బాలు. కానీ ఆయన స్మోక్ చేస్తూ ఉంటే ఆయన మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు నటించే మీరు, ఆ స్మోకింగ్ మీకు ఆయనకి కూడా ఆరోగ్యానికి చావుకి కారణం అవుతుందని తెలిసినా ఆపలేకపోతున్న మీరు అసలు ఆలోచించేటటువంటి వ్యక్తులేనా, బుర్ర ఉన్నటువంటి వ్యక్తులేనా అని ప్రశ్నించుకోవాలి. మీరు ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కనుక బయట వాళ్ళకి చెప్తే వాళ్ళు విన్రు. నేను చెప్పాను ఎందుకంటే ఐ డోంట్ వాస్ట్ మై వాంట్ టు వేస్ట్ మై ఎనర్జీ ఆన్ దోస్ హూ డోంట్ వాంట్ టు హియర్. కానీ ఇంతమంది మీరు ఇక్కడ ఉంటే ఒక్క మనిషి ప్రపంచాన్ని మార్చేశాడు. ఒక కార్ల్ మార్క్స్, ఒక రూసో, ఒక హిట్లర్, ఒక గాంధీ, వీళ్ళందరూ ఇండివిజువల్గా స్టార్ట్ చేసిన వాళ్ళైనా లేకపోతే వీళ్ళ వెనకాతలు ఒక లక్షల మంది ఉన్నారా? ఒక్కళ్ళు మొదలెట్టారు కదా, కాదా? మరి ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు. దట్ పవర్ కమ్స్ ఫ్రమ్ గాయత్రి. చేయగలిగేటటువంటి శక్తి ఇస్తుంది, బుద్ధిని కరెక్ట్ యాంగిల్లో ఆలోచింపజేస్తుంది మిమ్మల్ని. రెండు మాలలు గాయత్రి, ఎనిమిది మాలలు మహాలక్ష్మి సాధన చేయటం మొదలెట్టినటువంటి వాళ్ళు మొట్టమొదట ప్యాసివ్ సెంటర్స్ ఆఫ్ స్పిరిచువల్ సెంటర్స్ అవుతారు. మీరు బికమ్ సెంటర్స్ ఆటోమేటికల్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. అంతకంటే తక్కువ చేసిన వాళ్ళు లాంగర్ టైంలో అవుతారు, అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు షార్టర్ టైంలో అవుతారు. కానీ పెర్ డే మ్యాక్సిమం మనకున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఇచ్చంటే ఐ నో బోత్ ద సిటీ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ది రూరల్ లైఫ్, రెండూ తెలుసు నాకు. మీకున్నటువంటి సాధక బాధకాలు కూడా తెలుసు. అంచేత మీకు మాకు టైం లేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. నిజంగా అంత టైం లేని వాళ్ళు అయితే ఒక గంట తక్కువ నిద్రపోండి. రోజుకి 12 గంటలు మీరు నిద్రపోతూ ఉంటే 11 గంటలే నిద్రపోండి. మీరందరూ కూడా రోజుకి 23 గంటలు నిద్రపోతున్నారు అని నేను చెప్తున్నాను. నేను మీరు అనుకుంటున్నారు మీరు మెలకువగా ఉన్నారని, అది మాత్రం గుర్తుంచుకోండి. పాయింట్స్ అర్థమవుతున్నాయా? యు ట్రై టు అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ ఇమోషనల్ నేచర్, ద లాస్ ఆఫ్ మెంటల్ నేచర్, వాటిని నేర్చుకుని ఆ నియమాలు మీరు ఉపయోగించుకోండి. స్పష్టమైనటువంటి నియమాలు ఉన్నాయి సైన్స్లో. ఇన్ని నియమాలు ఉన్నాయి మాస్టారు. ఇదే ఖండతా పట్టలేక అవస్థపడుతున్నాం మేము. ఆ పేర్లు గుర్తుండటం లేదు. డాక్టర్ని వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు ఎన్ని లాజో. కానీ మొత్తము ఎనాటమీకి బేసిక్ స్ట్రక్చరు నాలెడ్జ్ సెల్ ఉంటే చాలు. సెల్ గురించి నీకు అర్థమైపోతే మొత్తము బాడీ గురించి అర్థమైపోతుంది. కెమిస్ట్రీ తెలియాలి అంటే ఎన్నో రకాల కెమిస్ట్రీలు ఉన్నాయి, కానీ యాటమ్ గురించి తెలిస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ కెమిస్ట్రీ, ఆల్ లాస్ ఆఫ్ కెమిస్ట్రీ కాదా? ఫండమెంటల్స్ ఉన్నాయి కొన్ని. అలాగే స్పిరిచువల్ లాజ్లో మూడు ఫండమెంటల్ లాజ్ ఉన్నాయి. ఆ మూడు ఫండమెంటల్ లాజ్ మీరు పట్టుకోగలిగితే ప్రకృతిలో మెటీరియల్ లైఫ్లోనూ మీరు సక్సెస్ అయిపోగలరు, ఇమోషనల్ లైఫ్లోనూ మీరు సక్సెస్ అయిపోగలరు, మెంటల్ లైఫ్ మానసిక జగత్తులో కూడా మీరు సక్సెస్ అయిపోగలరు. ఆ ఫండమెంటల్ లాజ్కి వెళ్తున్నాం మనం. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఫండమెంటల్స్కి వెళ్ళిపోయేటప్పుడు నియమాలు చాలా తక్కువ అవుతాయి. మొత్తం ఎలక్ట్రిసిటీ ఓమ్స్ లా మీద ఆధారపడింది. తెలుసా, సైన్స్ చదివిన వాళ్ళకి కొంచెం తెలుసు. జస్ట్ ఓమ్స్ లా, అందులో మూడే ఉన్నాయి, కరెంటు, వోల్టేజీ, రెసిస్టెన్స్. ఇంకా నువ్వు కంప్యూటర్ తయారు చేసుకున్నా అదే, ఏది చేసుకున్నా అదే, ఒకే ఒక నియమం, అందులో మూడు ఉన్నాయి. మీరు సైన్స్లో కానీ ఎక్కడా కానీ ఏదైనా నియమాన్ని పట్టుకుంటే బేసిక్గా నీకు మూడే మిగులుతాయి, మూడే మూడు మిగులుతాయి. మూడు ఏంటి? హౌ టు కన్స్ట్రక్ట్, హౌ టు మెయింటైన్, హౌ టు చేంజ్. అంతేనా? ఏదైనా ఒక మెషిన్ తయారు చేసామనుకో, నీకేం తెలియాలి? హౌ టు బిల్డ్ ఇట్, అంతేనా? ఆ మెషిన్ని ఎలా తయారు చేయాలి అనే రూల్స్ తెలియాలి. మెషిన్ కొనేసుకున్నాక మీకేం తెలియాలి? హౌ టు మెయింటైన్ ఇట్ కదా. మధ్యన ఏదైనా కొత్త మోడల్ వచ్చింది అనుకోండి, మెషిన్ది పాత మెషిన్ పారేయక్కర్లే, కొత్త మోడల్లో ఏం చేసి ఉంటాడు వాడు? చిన్న మార్పు చేసి ఉంటాడు. అంచేత ఈ పాత మోడల్లో ఆ పాత మోడల్, ఆ పాత పార్ట్ బిట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, దాన్ని తీసేసి ఏం చేయాలి? అంతే కదా. దేనికైనా దానికి మన స్పిరిచువల్ సైంటిస్ట్, స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఎవరు? ద లాస్ ఆఫ్ లైఫ్ చెప్పినటువంటి వాళ్ళు, హౌ టు లివ్ చెప్పినటువంటి వాళ్ళు. దయచేసి అది గుర్తుంచుకోండి. స్పిరిచువలిస్ట్ అంటే ఎక్కడో ఆకాశంలో హిమాలయాల్లో మీకు ముక్తినిచ్చేటటువంటి వ్యక్తులు కారు వాళ్ళు. వాళ్ళు మీకు ఏం చెప్తున్నారంటే హౌ టు లివ్ అంటే మీకేం తెలియాలి? హౌ టు బిల్డ్ ది లైఫ్ తెలియాలి. వి డోంట్ నో హౌ టు బిల్డ్ ఏ లైఫ్. మదర్స్ ఊంబులో 9 నెలల్లో ఒక బాడీ తయారవుతుంది, ఏ లైఫ్ ఇస్ బిల్డ్. ఇందులో ఫాదరు మదరు ప్రమేయం ఏమీ లేదు, నేచర్ ఈజ్ డూయింగ్ ఇట్ కాదా? తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ శిశువు చేతులుంటాయి, కాళ్ళుంటాయి, కళ్ళుంటాయి, అన్నీ ఉంటాయి, బయటకు వస్తాడు. లోపల ఏం జరిగింది? తల్లి గర్భంలో గ్రోత్ కదా. బయటకు వచ్చాక ఇంకా మెయింటెనెన్సే. మొదటి 6 నెలలు పాలు, దాని మీద మెయింటెనెన్స్, తర్వాత మెల్లిమెల్లిగా అన్నం వేస్తాం, అన్నం వేసాక ఇంకా మిగతా అంతా, ఇంకా అంత ఫుడ్ స్టఫ్స్ అంతా మెల్లిగా. ఇదంతా కూడా ద గ్రోత్ ఆఫ్ ది లైఫ్ ఏం కాదు, అది ద గ్రోత్ ఆఫ్ ది బాడీని మెయింటైన్ చేసాం మనం. పాయింట్ అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి తల్లి గర్భం నుంచి వాడు బయటకు వచ్చాక యు ఆర్ మెయింటైనింగ్ ఇట్. బట్ యు డోంట్ నో ద లాస్ ఆఫ్ మెయింటెనెన్స్. ఏం పెట్టాలో తెలీదు, ఎలా పెట్టాలో తెలీదు, మొండి పిల్లవాడికి ఏం పెట్టాలో తెలీదు, అల్లరి చేస్తున్నటువంటి పిల్లవాడికి ఏం పెట్టాలో తెలీదు. మన ఆయుర్వేదాలు అవన్నీ ఉన్నాయి. యు కెన్ చేంజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ మ్యాన్ బై చేంజింగ్ ద ఫుడ్. ఒక 2-3 రోజులు ఆహారాన్ని కరెక్ట్గా మార్చేయగలిగితే సంతకం పెట్టని వాడు సంతకం పెట్టేస్తాడు. మీకు అది తెలిసినో తెలీదు. దేని మీద? దేని మీద సంతకం పెట్టేస్తాడు? పెట్టించేయచ్చు, మీకు తెలుసో తెలియదో పేపర్లో పడింది, పివి నరసింహారావు అంటేవాడు ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చెప్పాడు ప్రెస్ వాళ్ళకి. మీరు తర్వాతగా న్యూస్ పేపర్లన్నీ దేనికి చదువుతారు నాకు తెలియదు, కానీ పివి నరసింహారావు వంటవాడు ఆయన పొద్దున్నే కరేలా జ్యూస్ తాగుతాడు, తర్వాత ఇది 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 తింటాడు అని చెప్తే నెక్స్ట్ డే అతని ఉద్యోగం నుంచి తీసేశారు, కొత్త వంటవాడిని పెట్టారు. ఎందుకు? ఏమి పెడితే ఏ మనిషి యొక్క హై టెంపర్ తగ్గుతుందో మోడర్న్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్కి తెలుసు. అంచేత చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీదే జరుగుతాయి. మీరు చూశారో లేదో దాన్ని లాబీయింగ్ అంటాం. పొలిటీషియన్స్కి తెలుసు. అంచేత ఏదైనా ఒక స్పెషల్ ఇది చేయాలి అంటే డిన్నర్ అంటారు. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే డిన్నర్ అవుతే జరుగుతుందన్నది తెలుసు, కానీ డిన్నర్లో ఏం పెడితే ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో అన్నది తెలీదు. అంటే ప్రతి వాడిని నువ్వు లొంగదీయలేవు, కానీ హార్ష్ టెంపర్మెంట్ని ఖచ్చితంగా తగ్గించగలవు. వినని వాణ్ణి వినేటట్టు చేయగలవు. అసత్వా నేను ఈ మాట విన్నంటున్నాడు అనుకో, నువ్వేం చేయగలవు? ఫుడ్ మార్చే వినేటట్టు చేయగలవు. విన్నాక వాడు నీ మాట వింటాడా విండా అది మళ్ళా వాడి చేతిలో ఉంది. కానీ నువ్వు చెప్పేది ఉపయోగపడేది అవుతేనే కదా నువ్వు అంత వెంటబడతావు వాడు వెంట కదా. వాడు వింటనే అసలు వాడు ఫుడ్ మారిస్తే ఏం చేయగలదు. అంచేత చిన్నపిల్లలు ఓవర్ యాక్టివ్గా ఉన్నటువంటి హైపర్ యాక్టివ్గా ఉన్నటువంటి చిన్నపిల్లలకి కరెక్ట్ ఫుడ్ స్టఫ్స్ పెట్టి మార్చవచ్చు. దేన్ని మార్చవచ్చు? వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. అందుకే ఎలాంటి ఆహారం మనం తింటామో అలాంటి మనస్సు ఏర్పడుతుంది అన్నది ఫార్ములా, స్పిరిచువల్ ఫార్ములా. విన్నారా ఈ ఫార్ములా ఎప్పుడైనా? మీరు విన్నారు కానీ అది దాని ఉపయోగం తెలియదు, ఉపయోగించుకోవటం రాదు, నేర్చుకోండి. అది సంజీవిని వాళ్ళకి తెలుసు. కానీ అన్ఫార్చునేట్గా ఏంటి అంటే వాళ్ళు కూడా మేము ఆచరించే ఇతరులకు చెప్తామంటారు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. ఆసనాలు ఉన్నాయనుకో, ఆసనాలు చాలా మంచిది అని తన పిల్లలకి చెప్తారు తప్ప వాడు చేయడు రెగ్యులర్గా. మాస్టర్ ఇలా అన్నారని వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చేయరు, నువ్వు చేయటం లేదంటారు. చివరికి ఏంటంటే వాళ్ళు చేరు, వీళ్ళు చేరు. ఇంకేంటే బోత్ ఆర్ ఫూల్స్. ఖచ్చితంగా ఫూల్స్. ఎందుకంటే అది మంచిది అని చెప్పాక అసలు చూపించుకోవాలా ఏంటి? ఇన్నాళ్ళు చూపించుకోకర్లేదు కదా. కానీ మనము దానికి అనుగుణ్యంగా ఉండటానికి సంజీవని అనేటటువంటి వాళ్ళకి పెద్ద పీట వేయాలి మనం. ఇంకేంటే దే కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, కానీ ఫస్ట్ దే షుడ్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. నేను ఈ విద్య నేర్పుతాను అన్నటువంటి వాడు ఆ విద్య చేయకుండా, వాడు అలా జీవించకుండా నేను అది నేర్పుతాను ఇతరులకి అంటే కుదరదు కదా. అంచేత స్పిరిచువలిజంలో అంటే జీవితాన్ని మార్చేటటువంటి దాంట్లో ఫండమెంటల్ రూల్ ఏంటంటే నేను మారితే యుగమే మారిపోతుంది. కుటుంబమే కాదు, యుగం అంటే ది ఎంటైర్ జనరేషన్. మనం మారితే యుగం మారుతుంది అన్నది ఫార్ములా. అక్కడ అది లా అది. అంచేత మీరు చేతుల పైకెత్తి నేను మారితే యుగం మారుతుందని ఎన్నిసార్లు ఇలా చేసినా కొంచెం లాభం ఉంటుంది గ్యారంటీగా. ఈ మజిల్ కాస్త స్ట్రెంగ్త్ వస్తుంది, ప్రతిదానికి లాభం అంతే. అక్కడ చేయవలసిన రూల్ ఏంటంటే నువ్వు మారావా, నువ్వు ఇతరులని మారితే ఇది మంచిది అని నీకు నమ్మకం ఉంటే ముందు నువ్వేం చేయాలి? నువ్వు మారాలి. ఇంకేత ఎంత గాయత్రి మంత్రం మీరు చేస్తున్నా దాంతోపాటు మీ లైఫ్ స్టైల్స్ మార్చుకుంటూ ఉంటే నేను మీకు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటంటే 5 ఏళ్లలో స్పిరిచువలిజంలో చెప్పినటువంటి అన్ని ఫలితాలు మీరు అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. ఆల్ యూ కెన్ క్యూర్ డిసీజ్డ్ పీపుల్. చచ్చిపోతున్న వాళ్ళని బతికించగలరు, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టించగలరు, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇప్పించగలరు. గురువుల గురించి మీరు ఏ ఏ కథలు అంతి వింటున్నారో వాళ్ళందరికంటే కూడా చాలా బాగా చేయగలరు, చాలా సైలెంట్గా చేయగలుగుతారు. ఐ ఆమ్ ఏ ప్రూఫ్ ఆఫ్ దట్. వాళ్ళు చెప్పిందంతా కూడా జరిగి తీరుతుంది, అది చెయ్యగలము. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ ప్రచారం. ప్రచారం చేసుకుంటే ప్రతి ఒక్కడు గొప్ప గురువు అయిపోతాడు. కానీ నా లైఫ్ స్టైల్లో ప్రచారం ఎందుకు వద్దంటాను అంటే, ఒక సింపుల్ న్యాచురల్ లా ఉపయోగించుకుని నువ్వు అది చేయగలిగినప్పుడు అది గొప్పేం కాదు. ఇతరులకి మీరేం చెప్పాలి అంటే మీరు కూడా అలా అవ్వచ్చు. జత ఫస్ట్ కండిషన్ ఆఫ్ గాయత్రి ఈజ్ యు నో హౌ టు బ్రీత్. బ్రీదింగ్ టాక్టిక్స్ మారాలి. బ్రీదింగ్ టాక్టిక్స్తో పాటు ఆలోచనలు మారాలి. ఆలోచనలతో పాటు మీ ఫుడ్ మారాలి. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో మూడు వేపుల నుంచి అటాక్ ఇస్తున్నాం మనం. ఒకటి ఏంటంటే బ్రీదింగ్ ప్యాటర్న్ మారుస్తున్నాం. రెండోదేంటి, వీఆర్ ట్రయింగ్ టు థింక్ ప్రాపర్లీ. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఎలా ఆలోచించాలో. ఇలాగ రెగ్యులర్గా మనం క్లాసుల్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా ఇలా ఆలోచించడం వచ్చేస్తుంది. మూడోది ఏం చెప్పాను, హౌ టు ఈట్. ఏం తినాలి మీరు తెలియాలి. ఇది మంచిది కాదు, అది చెడు కాదు. మంచి చెడు అనేటటువంటిది ప్రపంచంలో లేనే లేదు. విషము కూడా కరెక్ట్గా ఉపయోగించుకుంటే లైఫ్ ఇస్తుంది కాదా. మంచి బలవత్తరమైనటువంటి ఆహారం కూడా ఉపయోగించని విధానంలో ఉపయోగించుకుంటే మిమ్మల్ని చంపేస్తుంది. న్యూట్రిషియస్ ఫుడ్ మాస్టర్ చాలా గొప్పదని చెప్పారు. కనుక ఈవేళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాన్ స్టాప్గా ఇంకా ఆపం అన్నమాట. రోజల్లా మేము న్యూట్రిషన్ ఫుడ్డే తింటా ఉంటారు, తినండి. ఏమవుతుంది నెక్స్ట్ డే నుంచి? అంతేత, న్యూట్రిషన్ ఫుడ్ తిన్నా విషం తినకపోయినా, చెప్పింది అర్థమైందా లాజిక్? విషం కావాల్సి వచ్చినప్పుడు విషం తినాలి. మీరు న్యూట్రిషన్ ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ తినాలి. బట్ న్యూట్రిషన్ అంటే ఏమిటి అని, న్యూట్రిషన్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. అది తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం 4 గంటల క్లాస్కి ఖచ్చితంగా మీరు హాజరవుతే న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు